మహాత్ముడైన హరికేశుడు పరమభక్తుడు, శివుడికి అత్యంత ఆత్మీయుడు. కాబట్టి దండపాణి అంటే ఈ హరికేశుడే. రత్నభద్రాంగదోద్భూత పూర్ణభద్ర సుతోత్తమ అని మనకు చెప్పట్లా, రత్నభద్రుడి యొక్క వంశంలో పుట్టినవాడా, పూర్ణభద్రుని యొక్క కుమారుడా ఓ హరికేశుడనే దండపాణి. కాశీవాసం మదాశ్రయే, నాకు శాశ్వతంగా కాశీవాసమును ప్రసాదించు అని మనం రోజు ఆ యక్షుణ్ణి స్తోత్రం చేస్తాం. ఆయన కళ్ళు మాత్రం ఆకుపచ్చగా మరకత మాణిక్యాల్లో ఉంటాయి. ఆయన మహాత్ముడు, ఆయనకి నిరంతరం శివస్మరణ తప్ప మరొకటి లేదు. కర్రలు పట్టుకుంటాడు, చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు. ఇక్కడ ఎవడైనా శివనింద చేశాడా జీవితంలో వాడు ఇక్కడ అడుగు పెట్టకుండా చేస్తాడు. అందుకే ఇక్కడ ఉన్నంత వరకు శివనింద పొరపాటు చేయకూడదండి. కాశీ అనుకుని వచ్చాం, ఇక్కడ మాకు ఇబ్బంది కలిగింది కాబట్టి శివుడు లేడని ఎవడన్నా అన్నాడా, పిచ్చాడు, శివుణ్ణి నిందించాడా, ఈయన కర్రతో బుర్ర మీద ఒకటి కొడతాడు, మన బుర్ర గిర్రం తిరుగుతుంది, మళ్ళీ జీవితంలో కాశీలో అడుగు పెట్టలేం, కాశీలో మరణించలేం. ఈసారి ఆలయానికి వెళ్ళినప్పుడు ఈ హరికేశుణ్ణి చూడండి. ఏకకాలంలో మీకు దండపాణి వచ్చాడు, త్రివిష్టపేశ్వర లింగం యొక్క మహామహిమ కూడా వచ్చింది. ఈ వచ్చిన తర్వాత మరొక అద్భుతమైన కలహంస చరిత్ర అవి చెప్పుకునే ముందు చంద్రశేఖరాష్టకం పారాయణ చేసేస్తాం. చంద్రశేఖరాష్టకం వల్ల వచ్చే లాభం ఏమిటనమాట, మృత్యువు మనకి రాదు, మృత్యుంజయుణ్ణి మనం పొందగలుగుతాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే వందే గురుపదద్వంద్వం అవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యంత్రైపురం మహః. రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం సింగినీకృతపన్నగేశరమచ్యుతానలసాయకం క్షిప్రదగ్ధపురత్రయం త్రిదశాలయైరభివందితం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. పంచపాదపపుష్పగంధిపదాంబుజద్వయశోభితం ఫాలలోచన జాతపావకదగ్ధమన్మథ విగ్రహం భస్మదిగ్ధకళేవరం భవనాశనం భవమవ్యయం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. మత్తవారణ ముఖ్య చర్మ కృతోత్తరీయ మనోహరం పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుగం దేవసింధు తరంగ సీకర సిక్త శుభ్ర జటాధరం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః. యక్షరాజసఖం భగాక్షహరం భుజంగ విభూషణం శైలరాజసుతా పరిష్కృత చారువామకళేబరం
శ్వేల నీల గళం పరస్య ధారిణం మృగధారిణం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వైయమః. కుండలీకృత కుండలీశ్వర కుండలం వృషవాహనం నారదాదిమునీశ్వర స్తుత వైభవం భువనేశ్వరం అంధకాంతకమాశ్రితామర పాదపం శమనాంతకం చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వైయమః.
చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం.
భేషజం భవరోగిణాం అఖిలాపదామపహారిణం దక్షయజ్ఞ వినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనం భుక్తిముక్తిఫలప్రదం సకలాగసంఘనివర్హణం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వైయమః.
చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం.
భక్తవత్సలమర్చితం నిధిమక్షయం హరిదంబరం సర్వభూతపతిం పరాత్పరమప్రమేయమను సోమవారిణ భూహుతాశన సోమపానిలకాకృతిం సోమవారిణ భూహుతాశన సోమపానిలకాకృతిం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వైయమః.
చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం.
విశ్వసృష్టి విధాయినో పునరేవ పాలన తత్పరం సంహరంతమపి ప్రపంచమశేషలోక నివాసినం క్రీడయంతమహర్నిశం గణనాథయూత సమన్వితం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వైయమః.
చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం.
మృత్యుభీతమృకండసూనుకృతస్తవం శివ సన్నిధౌ యత్ర కుత్ర చ యః పఠేత్ నహి తస్య మృత్యుభయం భవేత్. పూర్ణమాయురరోగతాం అఖిలార్థ సంపదమాదరం చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తిమయత్నతః.
చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం. చంద్రశేఖర 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 పాహి మాం. చంద్రశేఖర 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 రక్ష మాం.
ఈ ప్రాంతంలో అమ్మవారికి జలక్రీడలాడాలి అని కోరిక కలిగింది. వీలున్నప్పుడల్లా గంగానదిలో అమ్మవారు జలక్రీడలు ఆడుతూ ఉంటుంది. ఎప్పుడు అమ్మవారు ఒంటరిగా జలక్రీడలు ఆడదు కనుక జయ విజయ మొదలైన చెలికత్తెల్ని వెంట పెట్టుకున్నది. ఈ చెలికత్తెలతో కలిసి గంగానదీ తీరంలో బ్రహ్మదేవుడు 10 అశ్వమేధ యాగములు చేశాడు ఒక ప్రాంతంలో. దానికి దశాశ్వమేధ ఘట్టము అని పేరు. ఘట్టము అంటే రేవు, అది హిందీలో ఘాట్ అయ్యింది. 10 యజ్ఞములు విడిచిపెట్టకుండా చేశాడు ఆయన. ఈ యజ్ఞములలో బంగారాన్ని లెక్క లేకుండా దానం చేశాడు. 3 కోట్ల బంగారు నాణములు మహానుభావులైన వేద పండితులకు దానం చేశాడు. అక్కడ ఏర్పడిన రేవు దశాశ్వమేధ ఘట్టం. అక్కడ అమ్మవారు తన చెలికత్తెలతో కలిసి జలక్రీడలాడింది. ఇంతలో అక్కడికి ఒక రాక్షసుడు వచ్చాడు. వాడు పులి రూపంలో వచ్చాడు. వ్యాఘ్రము అంటే పులి. పులి రూపంలో వచ్చి అమాంతంగా జయ విజయుల మీదకు దూకాడు. దాంతో అమ్మవారు నీళ్లలో నుంచి ఒక గుప్పెడు నీళ్లు తన కుడి చేతిలోకి తీసుకుని ఈ నీళ్లతో ఒక్క దెబ్బ కొట్టింది ఆ వ్యాఘ్రేశ్వరుణ్ణి. వాడు ఒక్క దెబ్బ కింద పడి చచ్చిపోయాడు. వాడు చచ్చేటప్పుడు, "జగదంబ అపచారం చేశాను, నీ చెలికత్తెల్ని చంపాలనుకున్నాను, నన్ను రక్షించు" అన్నట్ట. "అయితే నువ్వు ఒక లింగాన్ని ప్రతిష్ఠించేదాకా నీకు ఆయు ఇస్తున్నాను, లింగం ప్రతిష్ఠించాక శివుళ్ళు కలిసిపోతావు" ఉంది అమ్మ. వెంటనే ఆ వ్యాఘ్ర రూపంలో ఉన్న రాక్షసుడు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ప్రతిష్ఠించగానే వాడు శివుళ్ళు కలిసిపోయాడు. వ్యాఘ్రము చేత ప్రతిష్ఠించబడిన లింగం కనుక అది వ్యాఘ్రేశ్వర లింగం అని పిలువబడుతోంది. కాశీలో చాలా గొప్ప లింగం. ఈ వ్యాఘ్రేశ్వర లింగాన్ని దర్శనం చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారే, వాళ్ళకి క్రూరత్వం తొలగిపోతుంది. వాళ్ళు సాధువులు అవుతారు. ఏ వ్యక్తికైనా అహింస పరమో ధర్మ అన్నారు. అహింసయే అన్నిటికంటే గొప్ప ధర్మం. మనస్సుతో కానీ, వాక్కుతో కానీ, శరీరంతో కానీ ఎవరిని హింసించరాదని శాస్త్రం చెబుతున్నది. తెలుసో తెలియకో మనం హింస చేయకుండా ఎలా ఉంటాం? మనం నిరంతరం హింస చేస్తున్నామట. ఎలాగా? సలిలములు ఉర్వి ఆకాశము సర్వము జంతుమయంబు కావునన్ కలుగునవశ్యము సకల కర్మములందున హింస హింసకు తొలగిన జీవయాత్ర కడు దుర్ఘటమైనటులుండు ఇంతయు తలపర హింస చేయమని తారు తలంతురు కొందరి మహిం. నీళ్ళు, అందులో జంతువులు ఉన్నాయి. నీళ్ళల్లో జంతువులు ఉన్నాయో లేదో మీకు నేను చెప్పక్కర్లేదుగా. దోమలున్నాయి, రకరకాల పురుగులుంటాయి, తాబేళ్ళుంటాయి, మొసళ్ళుంటాయి, చేపలుంటాయి, పీతలుంటాయి, ఇంకెన్నో రకాల రోతలు ఉంటాయి. కాబట్టి నీళ్లతో మీరు ఏదన్నా పనిచేశారంటే హింస చేయక తప్పదు. నేను ఎప్పుడూ హింస చేయలేదు, అహింసతో బతికాను అనుకుని ఒక ఆయన ఒక చెంబు నీళ్లు పట్టుకొచ్చి ఇంట్లో వంట కోసం ఎసట్లో పోశాడు. అప్పుడు ఈ నీళ్లలో ఉన్న ఎన్నో బ్యాక్టీరియాలు మరిగి చచ్చిపోతున్నాయి. నీళ్లు లేకపోతే నువ్వు బతకలేవు. నీళ్లు మరిగిస్తే లేక తాగేస్తే అందులో ఉన్న జంతువులు మనకు అడుపులోకి పోయి చస్తున్నాయి కనుక, కొన్ని జంతువులు కొత్తగా పుడుతున్నాయి కనుక మనకి జలముల వల్ల హింస జరుగుతున్నది. హింస లేకుండా నీరు ఉపయోగించలేము. ఇంకా భూమి సంగతి చెప్పేక్కర్లా. ఇటు నుంచి ఇటు లోపలికి నడిచి వచ్చేటప్పుడు కాలి కింద పడి చీమ చావచ్చు, దోమ చావచ్చు, ఏగ చావచ్చు, ఏదైనా చావచ్చు. ఒకవేళ చావకపోయినా మనమే ఆల్అవుట్ పెట్టి అన్నింటిని ఆల్అవుట్ చేసేస్తున్నాం. అవి అవి అవుట్ అవ్వట్లేదు కానీ ముందు మనం అవుట్ అయిపోతున్నాం. తర్వాత కేవలం మాంసం మీదే బతికి తినేవాడైతే అలాగో చంపక తప్పదాయి. ఇలా నిరంతరం భూమి మీద హింస జరుగుతున్నది. ఆకాశంలో కూడా పక్షులు అవి తిరుగుతున్నాయి. విమానం ఎగిరితే ఏ విమానం ఏ పక్షి తగిలి చచ్చిపోతుందో చెప్పలేం కదా. కాబట్టి ఆకాశంలోనూ జంతువులు ఉన్నాయి. మనం ఆకాశ ప్రయాణం చేస్తే హింస జరుగుతుంది. సలిలములు ఉర్వి ఆకాశము సర్వము జంతుమయ్యంబు. ఈ సృష్టిలో కనబడేవన్నీ జంతువులతో నిండి ఉన్నాయి. కొన్ని కనబడతాయి, కొన్ని కనబడవు. కాబట్టి మనం బ్రతకాలంటే అవశ్యము కలుగును సర్వకర్మములందున హింస. అన్ని చోట్ల హింస జరుగుతుంది. హింస జరగకుండా ఉండదు. ఇది తెలియక కొంతమంది మేము హింస చేయటం లేదు, అహింసతో బ్రతుకుతున్నాం అనుకుంటారు. ఉట్టి భ్రమ. సంపూర్ణముగా అహింస ఎవ్వరూ చేయలేరు. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, అహింస అహింస అంటాం కానీ తెలియక ఇలాంటి ఏం తింటున్నామో మనం. ఎక్కడ ఏం తింటే ఏం వస్తుందో మనకి తెలియదు. వాడు బిస్కెట్ తింటాడు, ఆ బిస్కెట్లో ఏం వేసాడు తెలియదు. అమెరికాలో కొన్ని బిస్కెట్లు గొడ్డు మాంసం వేసి అమ్ముతారట. అందుకని అలాంటి బిస్కెట్లు కొనద్దని ఇలాంటి పుణ్యాత్మురాలు ముందే సలహా ఇస్తారు. గురువు గారు, మీరు ఎక్కడ పెడితే అక్కడ తినద్దని. ఏ వస్తువులు ఏముంటుందో మనకి తెలియదు కనుక మనకి కలుగును అవశ్యము సకల కర్మములందున హింస. హింస తప్పదు. ఇప్పుడు ఈ హింస వల్ల వచ్చిన పాపం తొలగాలంటే ఏం చెయ్యాలి? దానికి ఏం చేయాలి? వ్యాఘ్రేశ్వర లింగమును ముట్టుకున్నా, దాన్ని దర్శనం చేసుకున్నా, ఏ హింస చేసినా, ఒక్క బ్రహ్మ హత్యా పాపం, గురు హత్యా పాపం తప్ప తక్కిన హత్యా పాపాలు పోతాయి. అంత హింసాపాపం తొలగిస్తాడు వ్యాఘ్రేశ్వరుడు. ఇది వ్యాఘ్రేశ్వర లింగ మహిమ. ఇక కాశీఖండం అద్భుతంలోండి ఇందులో ఉన్నది. ఇక ఇప్పుడు కందుకేశ్వర లింగం. పూర్వం పార్వతీదేవి చెలికెత్తెలతో విశాలాక్షి మందిరం దగ్గర పువ్వుల బంతులతో ఆడుకోవడం మొదలెట్టింది. పువ్వులతో బంతి తయారు చేసి ఆ బంతి విసురుకుంటూ సరదాగా ఆడుకుంటున్నారట. పార్వతి ఎలా విసిరింది, ఆవిడ పట్టుకుని పక్క ఆవిడికి విసిరింది, ఆవిడ ఇంకో ఆవిడికి మీదకి విసిరింది. ఇలా ఒకళ్ళ మీదకొకళ్ళు బంతులు విసురుకుంటున్నారు. ఇంతలో అక్కడికి ఒకనొక రాక్షసుడు, దుందుభి నిరహరాదుడు అంటారు వాణ్ణి, ప్రహ్లాదుడికి మేనమామ, ప్రహ్లాదుడి తల్లి లీలావతికి అన్నగారు, వాడు అక్కడికి వచ్చాడు. పొంచి పొంచి ఉండి హఠాత్తుగా అమ్మవారి యొక్క చీరలన్నీ లొంగదుట్టు పారిపోవడం మొదలెట్టాడు. అమ్మవారు ఆ పక్కన స్నానానంతరం కట్టుకోవడానికి వేసుకున్న చీరలు ఉన్నాయి, ఆ చీరలు పట్టుకుపోవడం మొదలెట్టాడు. దాంతో అమ్మవారు చిరునవ్వు నవ్వింది. ఏమిటమ్మా నవ్వుతావు, ఆ చీరలు కట్టుకుని ఇప్పుడు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళాలి మనం, దొంగాడు వచ్చాడు వాడు, అసలు మనం ఆడుకుంటున్న చోటికి రాకూడదు, వచ్చాడు పో, చీరలు పట్టుకుపోతుంటే నవ్వుతావు ఏమిటంటే వాడు ఎంత దూరం పోతాడు పోని అని కొంత దూరం వెళ్ళొచ్చి ఈ చేతిలో ఉన్న పూల బంతి వెనక విసిరింది. ఒక్కసారి వాడి వీపు మీదకు విసిరింది. బంతి వీపుకు తగలడంతో ఢామ్ అనే శబ్దంతో వాడి శరీరం పగిలిపోయి ముక్కలు ముక్కలు అయిపోయి కింద పడిపోయాడు. వాడు ఆ పడిపోయి చచ్చేటప్పుడు జగన్మాత పాహి అన్నాడు పశ్చాత్తాపంతో. అప్పుడు ఆవిడ, నాయన నేను కందుకముతో నిన్ను కొట్టినప్పుడు నీ శరీరం ముక్కలై కింద పడిపోయింది, నీ శరీరమును కందుకేశ్వరుడు అనే పేరుతో లింగంగా మార్చి అట్టే పెడుతున్నాను అని ఆవిడ వెంటనే ఆ చచ్చిపోయిన రాక్షసుడి యొక్క శరీరం ముక్కలతో ఒక లింగం తయారు చేసి ఈ బంతి తగలటం వల్ల దానికి కందుకేశ్వర లింగం అని పేరు పెట్టింది. ఈ కందుకేశ్వర లింగాన్ని భక్తితో పూజించిన వాడు చపలత్వం విడిచిపెడతాడు, ఏకాగ్రత వస్తుంది. ఏకాగ్రత చాలామంది కష్టం అంటే, ఇక్కడ పురాణం వింటూనే ఉంటారు, బాడీ ఇక్కడే ఉంటుంది, మైండ్ ఎక్కడికో పోతుంది. కొంతమంది అలా కళ్ళు తెరుచుకుని నిద్రపోగలరు, కొంతమంది మధ్యలో ఎక్కడికో వెళ్ళిపోతారు అనమాట, హఠాత్తుగా ఉలికి పెడతారు, ఏం జరిగింది కదా అంటారు. ఈ పక్కవాడు కూడా అదే స్థితిలో ఉండొచ్చు, ఎందుకో తెలియదు కానీ క్షణాల్లో మనసు ఎక్కడికో పోతుందండి. పైగా ఇంకో విచిత్రం ఏంటో తెలుసా, ఎక్కువ మంది ప్రాబ్లం సరిగ్గా జపం చేస్తున్నప్పుడే మనసు ఎక్కడికో పెడుతుంది. ఇలా జపమాల చేత్తో పట్టుకుంటాడు, అక్కడి నుంచి వీడి మనస్సు అనమాట, ఇవాళ మనకి టిఫిన్ ఏమిటి, ఈ ఆలోచనలు జపాలు పట్టుకుంటూ వస్తుంది ఏమిటండి, వాయిదారు గొడవ. అందుకే కబీర్ దాస్ ఏమన్నాడు, మాలాతో కరమే ఫిరై జీబు ఫిరై ముఖమాహి మనువాతో దశ దిశ ఫిరై యహతో సుబిరను నాహి. జపమాలు ఇలా చేత్తో పట్టుకునే తిప్పుతూనే ఉంటాడు, రామ 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 అని నోట్లో నాలుగు కూడా తిరుగుతూనే ఉంటుంది. ఈ మనస్సు అన్ని దిక్కులకి దశ దిశలు తిరుగుతుంది. ఇదేం స్మరణ అండి, ఒక ఆవిడ నేను చూసేవాడిని అనమాట, మా చిన్నప్పుడు చక్క అరుగు మీద కూర్చునండి, ఆవిడ గంగాభాగీరథి సమానురాలైన ఒక పరమ భక్తురాలు ఇంత విభూతి పూసుకుని తెల్లని చీర కట్టుకుని నెత్తి కనపడకుండా పైనలాగా చెంగు వేసుకుని జపమాలు తిప్పుతూ తీరా నేను అక్కడికి వచ్చేవాడిని. మా అన్నయ్య మా నాన్నగారు వాళ్ళ ఇంట్లో పాఠాలు చెప్పేవారు, ట్యూషన్స్, అందుకని మాకు కాస్త మజ్జిగ పోసేవాళ్ళండి. ఓ స్టీలు గిన్నె పుచ్చుకుని అడగానే, ఇదిగో సంస్కృతం మాస్టర్ అబ్బాయి వచ్చాడు, రామ్ రామ్ రామ్. ఆ అబ్బాయికి ఆ మజ్జిగ అంటే ఏంటి, కొండలో ఇంత పెరుగును అని నీళ్లు కలిపినటువంటి మజ్జిగ ఒకటి ఉండేది, ఆ మజ్జిగ పోయండి, ఆ పక్క కొండలో పోయి కండి సుమా, రామ్ 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 రామ్. బావు బాగున్నావా నాయన, రామ్ 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 రామ్. ఏమిటి ఈ మధ్యన చిక్కిపోతున్నావు, రామ్ రామ్ రామ్. అంటే నేనన్నాను, ఇదివరకు మీ ఇంట్లో కాస్త వెన్న పూస పెట్టేవారండి, వెన్న తిన్నప్పుడు నున్నగా ఉండేవాడిని అండి, ఇప్పుడు సన్నగా అయిపోయానండి అన్నాను. వెన్నానాయన, మా ఇంట్లో వెన్న మా వాళ్ళకే సరిపోదు, ఏమనుకోకనాయన, రామ్ 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 రామ్. ఈ అబ్బాయికి వెన్న పాత్రం ఇవ్వకండి, మళ్ళీ నున్నగా తయారవుతాడు, సన్నగా ఉంటేనే బాగుంటాడు, రామ్ రామ్ రామ్. ఇది ఆవిడ జపం. ఇంకేమిటి జపం అది, జపం చేసిన కాసేపట్లో నున్న సన్న వెన్న దొన్న మిన్న అంటే ఇంకా రాముడు ఏమొస్తాడు అక్కడికి. ఆ కాసేపు ప్రపంచం మరిచిపోయి సమాధి స్థితిలోకి వెళ్ళిపోవాలి. అంత ఉచ్చ స్థితిలోకి వెళితే దానికి జపం అని పేరు. కానీ అదేమీ తెలియదు, కానీ సాధారణంగా మానవులకి మనస్సు నిలకడగా ఉండదు, చపలత్వంతో ఉంటుంది, ఏకాగ్రత ఉండదు. ఏకాగ్రత ఉంటే ఈ శ్లోకాలు పురాణాలు అవే కంఠస్థం వస్తాయి, అనుకున్నవన్నీ గుర్తుంటాయి మనకి. అందుకని జీవులకున్న చపలత్వం పోయి మనస్సు ధ్యానం మీద, జపం మీద, చదివే చదువు మీద, చేసే పని మీద నిలబడాలంటే, ఏకాగ్రత రావాలంటే, నిలుకడ రావాలంటే కందుకేశ్వర లింగమును భక్తితో బుధవారము గురువారం ఈ రెండు రోజుల్లో పూజిస్తే మంచిదట. మిగతా రోజుల్లో చెయ్యొద్దల్లా, బుధ గురువారములలో కందుకేశ్వర లింగమును భక్తితో పూజించిన వారికి అఖండ ధారణాశక్తి ఏకాగ్రత లభిస్తాయి అని అమ్మవారు వరమిచ్చింది. ఇది కందుకేశ్వరలింగ ఆవిర్భావ ఘట్టం. ఒకసారి రెండు కాకులు ఒకదాంతో ఘోరంగా కొట్టుకున్నాయి. ఈ గంగానదీ తీరంలో చాలా ఉన్నాయి. నిన్న మీకు పంచనదం అని చెప్పాను కదా, దాన్ని ఇప్పుడు పంచగంగా ఘాట్ అంటారు అండి. అలా అంటే మీకు అర్థమవుతుంది, పంచ గంగా ఘాట్. ఈ రేవుల్లో తిరుగుతుంటే మీకు కనపడతాయి కదా పంచగంగ అని, మంగళగౌరి ఆలయానికి దగ్గరలో. అది పంచనదం. ఏమిటి నేను చెప్పాను, ధూతపాప ధర్మరాజు గారి పేరు మీదుగా ధర్మరథం, కిరణా నది, గంగా, యమున, ఈ ఐదు ఆ రేవులు ఉంటాయి. అందుకే దానికి పంచనదం అని, పంచఘాట్ అని పేరు. ఇప్పుడు నేను చెప్పబోయేది కలహంస ఘాట్టం, కలహంస సరోవరం. ఒకప్పుడు రెండు కాకులు ఉన్నాయి. ఈ రెండు మొక్కాకులే ఏమొచ్చిందో కొట్టుకోవడం మొదలెట్టాయి. ఈ కొట్టుకోవడం అనేది మనుషుల్లోనూ ఉంది, కాకుల్లోనూ ఉంది, కోతుల్లోనూ ఉంది. ఒక కోతికి ఏదైనా ఇస్తే రెండో కోతి దాని మీద కొట్టేసి లాగేసుకుంటాయి. అందులో పిల్ల కోతులు పెద్ద కోతులు కొడతాయి, పెద్ద కోతులు పిల్ల కోతులు కొడతాయి, ఆడకోతులు మొక్కోతులు, మొక్కోతులు ఆడకోతులు. ఎంత పక్షపాతమో ఈ దిక్కుమాల గొడవ, ఈ యుద్ధం, ఈ విరుద్ధ భావం సకల జాతులలో ఉంది. ఈ కాకులకు కూడా ఏమొచ్చిందో, ఆకాశంలో కాచి కోచ్ అనేటువంటి కావు కావంటూ ముక్కులతో ముక్కులు, రెక్కలతో రెక్కలు, కాళ్ళతో కాళ్ళు కొట్టుకుని తన్నేసుకున్నాయి, తెగతన్నేసుకున్నాయి. ఈ రెండు పటాపటాపటా కొట్టుకుని హఠాత్తుగా ఒకదాన్ని కొట్టుకోవడంతో రెక్కలు విరిగి ఆ రెండు గంగలో పడిపోయాయి. పడ్డంతో అందరూ చూస్తూ ఉండగా, అక్కడ స్నానం చేస్తున్న హేమహేమిలు అందరూ చూస్తూ ఉండగా కాకులు రెండు తెల్లని హంసలుగా మరిగిరిపోయాయి. జనం ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆ సమయానికి ఇక్కడికి అగస్త్య మహర్షి వచ్చి, చూశారా ఈ స్థలం యొక్క ప్రభావం కాకులను హంసలుగా మార్చింది, దీనికి కలహంస తీర్థము అని పేరు. ఈ కలహంస తీర్థంలో స్నానం చేసిన వాడికి దుర్బుద్ధి పోతుంది, కాకి బుద్ధి పోయి హంసబుద్ధి వస్తుంది. కాకికి నీచమైన బుద్ధి, అక్కడది చెంచ, ఇక్కడున్న పుడక ఎత్తుకురావడం, ఎంగిలి తినడం, శ్లేష్మం తినడం, కుళ్ళిపోయినవి తినడం, ఇవన్నీ కాకి లక్షణాలు. హంస మానసరోవరంలో ఉంటుంది, ముత్యములు తింటుంది, ఏకధాటిగా వెడుతుంది. ఈ ప్రపంచంలో మంచి చెడ్డ రెండు కలిసే ఉంటాయిగా, ఈ మంచి చెడ్డ రెండింటిలో మంచిని మాత్రమే స్వీకరిస్తుంది హంస. అందుకే దానికి ఒక పరీక్ష పెట్టారు, పాలు నీళ్లు కలిపి హంస దగ్గర పెడితే అందులో ముక్కు పెట్టి పాలు తాగుతుంది, నీళ్లు మిగిలిపోతాయి. పాలు నీళ్లు కలిస్తే వేరు చేయటం ఎవరి వల్ల కాదు, ఆఖరికి స్టవ్ మీద మరగబెట్టగా మరగబెట్టగా ఎప్పటికో అగ్నిహోత్రుడు ఒక్కడే అందులో ఉన్న నీళ్లు ఆవిరి చేసి కొంచెం పాలు ఎట్టే పెట్టగలడు. కానీ బ్రతికున్న జీవులలో ఒక్క హంస మాత్రమే క్షీరనిరన్యాయం ఏర్పాటు చేయగలవు, అనగా పాలు తాగి నీళ్లు విడిచిపెడతాయి. ఈ సృష్టిలో ఉన్న మంచి చెడ్డల్లో మంచిని స్వీకరించండి, చెడ్డని విడిచిపెట్టండి అని హంసలు సందేశం ఇస్తున్నాయి. కాబట్టి కలహంస తీర్థంలో స్నానం చెయ్యండి అని అగస్త్యుడు చెప్పాడు. అగస్త్య నువ్వే చెప్పావే ఆ కలహంస తీర్థం గంగానదీ తీరంలో ఉన్న రేవు కలహంసఘాట్. ఆ హంసఘాట్ ఇప్పుడు ఆవిడ ఒక రేవారాణి అనే పేరుతో ఉన్నదన్నమాట. రేవారాణి అని ఉంటుంది అక్కడ చూడండి, ఆ ఘాట్లో పెడుతున్నప్పుడు ఆ ఘాట్ దగ్గర స్నానం చేస్తే కలహంస తీర్థంలో స్నానం చేసినట్టు అవుతుంది. దానివల్ల మనకి సమాజంలో ఉన్న ఇతర వ్యక్తుల మీద ఉన్న ద్వేషం పోతుంది, చెడుని అసహించుకోకుండా చెడ్డలో కూడా మంచిని వెతుకుతాం, వాళ్ళను కూడా బాగు చేయడానికి ప్రయత్నిస్తాం. అన్నిటికంటే భయంకరమైనది అసూయ. అసూయ అంటే గుణేషు దోషారోప అసూయ, మంచిలో చెడ్డ ఆరోపించుట. ఇంకొంచెం తేలిగ్గా చెప్పాలంటే అసూయ అంటే అసలు అర్థం ఏంటంటే గుణంలో చెడ్డ వెతకడం అనగా, ఉదాహరణకి లడ్డూ చేయించి పెట్టారనుకోండి, ఈ లడ్డూటండి కిందట ఏడాది వాళ్ళకి ఎవరికో ఇచ్చారట, ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టి తినేవాళ్ళు లేక మనకు అంటగట్టారు అన్నది ఒక ఆవిడ. లడ్డూ అనే ఒక ప్రసాదం పెడితే అది కూడా వాళ్ళ దగ్గర నిలవ ఉన్నది కనుక పెడుతున్నారని అభాండం వేస్తే దాన్ని అసూయ అంటారు. ఒక ఆయన ఓ 2,000 రూపాయల నోటు దానం చేశాడు. ఇంతలో పక్కవాడు ఏమన్నాడు తెలుసా, ఆ 2,000 రూపాయలు దొంగ నోటు అండి అన్నాడు. నిజానికి దొంగ నోటు కదా మంచిదే, అంటే ఆ మంచిలో కూడా చెడ్డే వెతుకుతాడు వీడు, లేదా రోడ్డు మీద పడిపోతే దొరికిందండి, కాశీలో దొరికితే తీసుకోకూడదన్నారు కదా, అందుకని గురువుగారికి అంటగట్టాడండి అన్నారట. ఇంకా మీరు ఏం చేయండి, ఎంత మంచి పని చేసినా ఆ మంచిలో ఏదో ఒక చెడ్డే వెతుకుతారు. అలా మంచిలో చెడ్డని ఆరోపిస్తే దానికి అసూయ అని పేరు. ఈ అసూయ అనే దోషం పోవాలంటే ఆ కలహంస తీర్థంలో స్నానము చేయవలె. కలహంస తీర్థం యొక్క మహిమ శ్రద్ధతో విన్నారా లేదా మీరు, ఇంకొక పని చెయ్యండి, అది కూడా కుమారస్వామి చెప్పాడు. ఈ కథని కనీసం ఒక్కళ్ళకన్నా వినిపించాలట, కలహంస తీర్థం ఈ కాకులు పడిన కథని. కలహంస తీర్థంలో స్నానం చేయమని చెప్పాలట. ఇతరులకు చెప్పిన వాడు ఏదో ఒక జన్మలో వ్యాసుడి యొక్క స్థానం అలంకరిస్తాడు, లేదా అంత ఉచ్చ స్థితి వైకుంఠంలో లభిస్తుందిట. వ్యాస పదవి ఇస్తాడు. ఇంకా ఇక్కడ దక్షేశ్వర లింగం అని ఒక లింగం ఉన్నది, ఇది కూడా చూడాలి. ఒకప్పుడు బ్రహ్మదేవుడు ఒక మహాసభని ఏర్పాటు చేశాడు. ఈ మహాసభకి అధ్యక్షుడిగా శివుడు వచ్చాడు. బ్రహ్మ ఏమో ఒక చోట కూర్చున్నాడు, శివుడు ఒక పక్కన కూర్చున్నారు, ఇద్దరు మహానుభావులు కూర్చున్నారు. సకల లోకేశ్వరుడైన శివుడి సన్నిధానంలో బ్రహ్మగారు ఈ సభ ఏర్పాటు చేశాడు. ఈ సభకి ఎక్కడెక్కడి వాళ్ళు వచ్చారు? కౌండిన్యుడు, అత్రి, మరీచి, కపిలుడు, అగస్త్యుడు, అక్షపాదుడు, అంగిరుడు, శాండిల్యుడు, క్రతువు, కణ్వుడు, కుత్సుడు, భృగువు, విశ్వామిత్రుడు, మైత్రేయుడు, మార్కండేయుడు, ఆసురి, వామదేవ, కపిదుర్వాసో, బక, వ్యాఘ్రపాన్, మాండవ్యాధులు అందరూ ఈ కార్యక్రమానికి వచ్చారు. అందరూ వచ్చి బ్రహ్మకి శివుడికి నమస్కరించి వాళ్ళ వాళ్ళ ఆసనాల్లో కూర్చున్నారు. ఆ కర్ణ ఇక సభ ప్రారంభమయ్యే ముందు దక్ష ప్రజాపతి వచ్చాడు. ఈయన రావడంతో బ్రహ్మగారు తండ్రి గనక కన్న తండ్రి బ్రహ్మకి నమస్కరించాడు. ఆ తర్వాత శివుడికే శిలా ఇలా చూశాడు, కొరపొరలాడుతూ. ఎందుకని ఆయన దృష్టిలో శివుడు అల్లుడు. సతీదేవి దక్షుడి చిన్న కూతురు. ఆ కూతుర్ని బ్రహ్మగారి సలహా మీద శివుడికిచ్చి పెళ్లి చేశాడు. అమ్మవారిని తెలిసినా తెలియకపోయినా బ్రహ్మ చెప్పాడు, చేశాడు. ఆయన సతీదేవి యొక్క భర్త గనక శివుడు తనకు అల్లుడు. అల్లుడు కొడుకుతో సమానం. మామగారు వచ్చినప్పుడు లేచి నిలబడవద్దా, మామ ఎవరు, తండ్రితో సమానుడు. ఆ మాత్రం మామగారు వస్తే లేచి నిలబడడా, నమస్కరించడా అని కొత్త కొత్తలాడుతూ చూశాడు. ఈ దక్షుడు సభలోకి రాగానే ఒక్క బ్రహ్మ శివుడు తప్ప అంతా లేచి నిలబడి స్వాగతం చెప్పారు. బ్రహ్మగారంటే ఎలాగో తండ్రి కనుక లేవలేదు, శివుడు సర్వలోకేశ్వరుడు, ఈ బోడిగాడు వస్తే లేస్తాడా, అందుకని లేవలేదు. దాంతో ఈయనకి ఒళ్ళు మండింది. మళ్ళీ చూశాడు అల్లుడికేసి, అంటే రెండు మూడు సార్లు చూడటం ఉద్దేశం, లేవబోయ్ నాకు నమస్కరించబోయ్ అని. ఆయన లేవలేదు, పళ్ళు పటపట కొరికాడు. చూచితిరా సభాసుధులారా, ఈ శివుడికి ఎంత కండకావరమో, అనయంబు లుప్త క్రియాకలాపుడు. వీడికి వేదమంత్రాలు రావు, వేద విరుద్ధమైన పనులు చేస్తాడు. భస్మస్వరూపుడు శ్మశానవాసి. వీడి ఒళ్ళంతా బూడిదే, పైగా శ్మశానంలో ఉంటాడు. చితాభస్మం పూసుకుంటాడు, అస్థికలు ధరిస్తాడు, విషం ఆహారం. ఆ ముఖం చూడండి, కోతి ముఖం. ఆ జడలు చూడండి, ఎర్రగా అట్ల కట్టేసి. ఎప్పుడన్నా ఒక్కనాడు సంపింగ్ నూనె రాసుకున్నాడా, గిరదాలు జుట్టు దువ్వుకున్నాడా? ఆ పద్మాగర్ గారు జుట్టు చూడండి, ఈయన జుట్టు చూడండి అంటూ నోటుకు వచ్చినట్టు తిట్టేశాడు. ఆయన పరమేశ్వరుడు, సర్వ వ్యాపక అనంత చిన్మయమూర్తి. ఆ మహాత్ముడి వాడు నోటుకు వచ్చినట్టు తిట్టి అక్కడితో అగక చేతిలోకి నీళ్లు తీసుకుని శివుడి మీద తల్లి, ఈతడు ఇంద్రోపేంద్ర పరివృతుడై మఖ భాగమున హవిర్భాగంబు పొందకుండు కావుతమని శాపమిచ్చే. ఇదే ఈ శివుడికి నా శాపం, భవిష్యత్తులో యజ్ఞములో ఇతనికి వాటా లేకుండా ఉండుగాక. యజ్ఞానికి ఇతడు అనర్హుడు. ఇంద్రుడికి, ఉపేంద్రుడికి, బ్రహ్మకి మీరు యజ్ఞంలో భాగం ఇవ్వండి, ఈ శివుడికి మాత్రం ఓం రుద్రాయ స్వాహ రుద్రాయ ఇదన్నమమ అని మంత్రం చెప్పి యజ్ఞంలో భాగం ఇవ్వకండి, హవిస్సులు ఇవ్వకండి, ఇతడికి హవిర్భాగములో భాగము లేదు అని చెప్పించాడు. అంత జరుగుతున్న చిరునవ్వుతో ఉన్నాడు శివుడు. ఆయనకి తిట్టిన ఓటే, పొగిడిన ఓటే. ఆయన మీరు పండితుడనండి, బ్యాండిట్ అనండి, పండిట్ అనండి, రెండూ ఒకటే. ఆయనకి మహాత్మానండి, దురాత్మానండి, రెండూ సమానంగా సేకరిస్తాడు. అందుకే ఈశ్వరుడు అన్నారు. మనం అయితే పొగిడితే ఆనంద పడిపోతాం, ఒక్కసారి చివాట్లు పెడితేనా అట్లు తింటాం, కానీ చివాట్లు తింటామా? తినలేము. ఆయన రెండూ స్వీకరిస్తాడు, అందుకనే విశ్వనాథుడు అన్నారు. కానీ నందీశ్వరుడికి ఒళ్ళు మండింది. గురువుగారు ఏమనకపోవచ్చు, పక్కన శిష్యులు తంతారు. అందువల్ల ఇప్పుడు హరుడు ఏమనలేదు, కానీ నందీశ్వరుడు ఆగ్రహించి, ఓరి మూర్ఖుడా, మా శివుణ్ణి యజ్ఞభాగానికి అనర్హుడుగా చెప్పించావు కదా, నీ తల తెగిపోయి గొర్రె ముఖం వచ్చుగాక, బస్తముఖోభవ అన్నాడు. బస్తముఖం అంటే బస్తాముఖం కాదు, గొర్రె ముఖం అని అర్థం. నీకు గొర్రె తలకే వచ్చుగాక అన్నాడు. దాంతో రెచ్చిపోయి ఆయన, మీరంతా నాస్తికులు అయిపోండి, శివ పూజ చేసేవాళ్ళంతా కూడా వెకిలి పూజలు చేయండి, బూడిదే పూసుకోండి, సువాసన లేకుండా తిరగండి, పిచ్చాళ్లలో అందరికీ కనపడండి, జడలు అట్ల కట్టిపోయి ఆ ఒళ్ళంతా బూడిద పూసుకుని చూసేవాళ్ళకి జుగుప్సగా కనపడండి అని చెప్పించేశాడు. దానితో ఈయన గొళ్ళు మండింది. అసలు మీ వంశస్థులంతా మీ విప్రులంతా భ్రష్టులు అయిపోయింది. శివుడికి వ్యతిరేకంగా మాట్లాడిన విప్రులంతా నాస్తికవాదులై కలియుగంలో అడ్డమైన దానాలు పుచ్చుకుంటూ భ్రష్టులు అయిపోయింది, అందరి చేత చెవాట్లు తినండి అని చెప్పించేశారు. ఇలా ఒకళ్ళొకళ్ళు కోపంతో శాపం పెట్టుకోవడం మొదలెట్టారు. ఇంత శాపం పెట్టుకున్న ప్రస్తుతానికి ఏమీ అవ్వలేదు వాళ్ళు. కారణం, మహాతపస్యాదుడు శివుడు కిక్కులు మరకుండా సభలోంచి లేచి వెళ్ళిపోయాడు. బ్రహ్మగారు ఎందుకైనా మంచిదని ఆయన మాయమైపోయాడు. ఇందులో కొంతమందికి ఈ ఘట్టం కొంప ముంచుతుందని తెలుసు, అందుకని వాళ్ళు పారిపోయారు. దక్షుడు హుటాహుటిన భృగు మహర్షి మొదలైన కొంతమందిని వెంట పెట్టుకుని వెళ్ళిపోయాడు. శివుడి మీద పగ పెట్టుకుని ఈ శివుడు లేకుండా యజ్ఞం చేసి అవమానిస్తాను శివుణ్ణి అనుకుని అరుద్రం యాగం కరోమి అని సంకల్పం చేశాడు. రుద్రుడు లేని యజ్ఞం చేస్తానన్నట్టు. రుద్రుడు లేకుండా యజ్ఞమే ఉండదు ఈ ప్రపంచంలో. ఒక రహస్యం చెప్పాలి ఇక్కడ, యజ్ఞంలో ఏదైనా మిగిలిపోతే అది శివుడిది. ఉదాహరణకు మీరు పూర్ణాహుతి సామగ్రి తెచ్చారు, 1000గా కొంత పూర్ణాహుతి మిగిలిపోతే అది మళ్ళీ యాగానికే వాడాలి, సొంతానికి వాడకూడదు, దాన్ని అమ్మకూడదని శాస్త్రం. అది ఎందుకంటే ఈ మిగిలిపోయింది రుద్రుడిది. యాగం కోసం పళ్ళెం తెచ్చారు, ఆ పళ్ళెం మీ ఇంటికి పట్టుకెళ్ళకూడదు, మీరు మీ ఇంటి దగ్గర నుంచి యాగం కోసం తెస్తే అది రుద్రుడిది. అలా ఆ మిగిలిపోయిన పళ్ళాలు, చీరలు, జాకెట్ ముక్కలు ఇవి రుద్రుడివి. అందుకని ఏం చేయాలి, వాటి అక్కడ వదిలేయాలి. వాటిని వదిలేస్తే రుద్రుడికి చూపించి బ్రహ్మగారు మాత్రం పట్టుకెళ్ళచ్చు. ఇంకెవరికి లేదు, ఒక బ్రహ్మకే హక్కిచ్చాడు. ఈ మాట నేను చెప్పటంలా, మీరు ఒక్కసారి మహాభారతం వింటే, నేను చెప్పిన సంపూర్ణ మహాభారతం 54 రోజులు వినండి మీకే అర్థమైపోతుంది, భాగవతం వినండి మీకు అర్థమవుతుంది, కొంచెం పురాణాలు వింటే అర్థమవుతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో యాగములో మిగిలిన శేషభాగం ఇంటికి పట్టుకెళ్ళకూడదు. అందుకే నెయ్యి తెచ్చి కొంతమంది నెయ్యి పట్టుకెడతారు, వాళ్ళ కర్మ. యజ్ఞానికి తెచ్చిన నెయ్యి పట్టుకెళ్ళడం ఏమిటండి, పిండ ప్రధానాలకు తెచ్చిన సామగ్రి ఒకటి, యజ్ఞానికి దేవతలకు తెచ్చే సామగ్రి ఒకటి, మళ్ళీ ఇంటికి పట్టుకెళ్ళే అధికారం లేదు. ఎంత గొప్ప చీర తెచ్చినా ఇంకక్కడ ఇచ్చేయవలసిందే, ఎంత గొప్ప పళ్ళెం తెచ్చినా అక్కడ వదిలేయాల్సిందే. ఇవి తెలియక ఇంటికి పట్టుకెడితే అది మహాపాపం అన్నారు. అటువంటిది యజ్ఞంలో మిగిలిన ప్రతి పదార్థం రుద్రత్వం పొందితే ఆ రుద్రుడు లేని యాగం చేస్తానన్నాడు ఈ మూర్ఖుడు. ఒక యాగం బాగా చేశాడు, అయినా శివుడికి తెలుసో తెలియదు అనుకుని మళ్ళీ రెండో యాగం మొదలెట్టాడు. ఈ రెండోసారి జరిగే యజ్ఞానికి దేవతలందరినీ పిలిచాడు. దేవతలంతా ఆకాశ మార్గాల్లో విమానాలు ఎక్కి ఈ యజ్ఞం చూడడానికి బయలుదేరారు. యజ్ఞానికి వెడుతున్న దేవతలు, యక్షులు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు, ఓసురులు, చారణులు, విద్యాధరులు, వీళ్ళంతా విమానాల్లో వెడుతూ, ఆహాహా దక్షుడు ఎంత బాగా యజ్ఞం చేశాడు, ఏమి యజ్ఞం, ఏమి భోగాలు, అక్కడికి వెళ్ళిన వాళ్ళందరికీ ఇక్కడ దాకా భోజనం పెడుతున్నారు, వెళ్ళిన వాళ్ళందరికీ లేదనకుండా వస్త్రాలు ఇచ్చారటండి, అప్పాలు, గారెలు, బూరెలు, మైసూరు పాకాలు, లడ్డూలు ఒకటి ఒకటి పెట్టాడు, అందులో పట్టుదలగా చేస్తున్నాడు యజ్ఞం ఇంకా బాగా పెట్టాడు. ఇంకా అక్కడ చీరలు పెట్టారట, దుకాణమే, అక్కడికి వెళ్ళి ఆడవాళ్ళు ఎవరికి నచ్చితే ఆ చీర వాళ్ళు పట్టుకుపోవచ్చు, ఒక్కొక్కళ్ళు రెండేసి కూడా ఒక కుర్తిపడి పట్టుకెళ్ళచ్చు, మొత్తం మీద మీ ఇష్టం పట్టుకుపండి వస్త్రాలు అన్నాడు. ఇటువైపు మగవాళ్ళకి పంచెలు, లాల్చీలు పెట్టారు, మీ ఇష్టం పట్టుకుపండను కానీ వాళ్ళు పట్టుకెళ్ళారు. ఇక ఇవి కాక కిరీటాలు, టోపీలు, నగలు ఇచ్చారట. ఎవరికి ఏది దొరికితే ఉంగరం పెట్టుకోవడం, కంకణం వేసుకోవడం పోవడమే, అడిగేవాళ్ళు లేడు, అలా దానం చేసేట. అందుకని అందులో ఆడవాళ్ళు వస్తారు కదా, వాళ్ళు ఏమనుకున్నారంటే, అక్కయ్యా అంది ఒక ఆవిడ చెల్లెలతో, ఏమిటి చెల్లెలా, దక్షయాగానికి వెళ్ళాం, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా బంగారపు గాజులు వేసుకున్నాను, బాగున్నాయా, ఏం గాజులు బస్తాల కొద్దీ ఉన్నాయి, కాకపోతే చేతులకి మాత్రమే వేసుకోవాలి, పొట్లం గట్టి పట్టుకెళ్ళకూడదన్నారు అక్కడ, అందుకే చేతులకి ఇక్కడ దాకా వేసుకున్నాను, ఏం చేతులు, బ్రహ్మదేవుడిని కొంచెం పొడుగు పెడితే బాగుండు, ఇంకో 4 గాజులు ఎక్కేవి అంది ఆవిడ. ఓ నా చేతులు కొంచెం పొడుగు నేను ఎడతానని చెల్లెలు వెళ్ళింది, ఇంకో 4 వేసుకున్నాను. అది అటువంటిప్పుడు కొంత అదృష్టం ఉంటుంది, సన్నగా ఉన్నాయనుకోండి వేళ్ళు చిన్న ఉంగరం పడుతుంది, కాస్త ఉంటే పెద్ద ఉంగరం పెట్టుకోవచ్చు. అందుకే ఒక కుర్రాడు చాలా తెలివైన వాడు, బొటన వెలుగు పెట్టుకున్నట్టు ఉంగరం, ఈ చిటికిన వెలుగు అయితే ఇబ్బంది అని, ఇలా ఉంగరాలు కంకణాలు కడియాలు ఇవన్నీ వేసుకుపోవడం మొదలెట్టారు. వాళ్ళందరూ ఆకాశంలో కబుర్లు చెప్పుకుంటూ ఉంటే ఇది సతీదేవి విన్నది, మీరు చెబుతున్నది ఏ దక్షుడి గురించి అనగా, ఈ ప్రపంచంలో ఉన్న దక్షుడు ఒకడేనమ్మా, మీ డాడీ మీ తండ్రి గారు ఆ దక్షుడే ఇంత బాగా యజ్ఞం చేశాడనగానే ఆవిడికి మతిపోయింది. వెంటనే భర్త దగ్గరకు వచ్చింది, ఏమండి ఏమిటి అన్యాయం ఉంది, ఈయనకి ఏం అర్థం కాక ఏమిటన్నాడు, మా నాన్నగారు యజ్ఞం చేస్తున్నాడు కదా, నన్నెందుకు తీసుకెళ్ళలేదు, బయటి వాళ్ళందరూ చీరలు నగలు ఇవన్నీ పట్టుకెడుతున్నారు, నేనేమో పుట్టింటికి వెళ్ళలేదు, ఒక్క నగలేదు, నాకు ఒక చీర లేదు, మా నాన్న యజ్ఞం చేస్తుంటే మీకు ఎందుకండి మా నాన్న మీద కోపం నన్ను పంపలేదంటే, ఓ సరిదానా, నువ్వు జగన్మాతవైనా ఇంకా స్త్రీలా ప్రవర్తిస్తున్నావు సామాన్యంగా, నేను పంపకపోవడం ఏమిటి, మీ నాన్నయ్య ఆహ్వానం పంపలేదు, నో ఇన్విటేషన్, కనీసం వాట్సాప్లో కూడా పంపలేదు వాడిని, ఇంకా నేనేం చేయను, వాట్ కెన్ ఐ డూ అన్నాడు ఆయన. వాట్సాప్ కూడా లేకపోతే అనగానే వాడు తెల్లబోయి, నిజమేనా స్వామి అంది, నిజం, నా మీద ఆగ్రహించి నాకు వ్యతిరేకంగా చేస్తున్న యజ్ఞం ఇది. అనగానే వాడు తెల్లబోయి, మా నాన్న ఒకవేళ కోపగించాడు, మీరెందుకండి కోపగించడం, మీరు నన్ను పంపండి, మన ఇద్దరం కలిసి యజ్ఞాన్ని కడదాం, ఎంత చెడ్డ, మా నాన్నకి నేను కూతుర్ని, చిన్న కూతురు అంటే మా నాన్నగారికి ఇష్టం, అందులో చిన్నల్లుడు అంటే మరీ ఇష్టం, అందుకే చిన్నల్లుడు అనే పేరుతో సినిమా కూడా తీయించారు కదండి, కాబట్టి మనం వెడదామంది. అప్పుడు ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పాడండి. భాగవతంలో ఒక గొప్ప పద్యం రాశారు, ఇక్కడంటే శ్రీనాథుడి కాశీఖండంలో ఒక పద్యం ఉంటే దీన్ని పోతన గారు దక్షయజ్ఞంలో చతుర్థ స్కంధంలో ఒక అద్భుతమైన పద్యం ఇచ్చాడు. శివుడు పార్వతితో అన్నాడు, మనం మీ నాన్న యజ్ఞం వరకు వెడితే ప్రమాదం, నువ్వు అసలు వెళ్ళకూడదు, మీ నాన్నకి నా మీద ద్వేషం, ఎందుకు ద్వేషం అంటావా, దానికి కారణం ఉండదు. కొంతమంది ఉంటారు వాళ్ళు మహాత్ములు, పాండిత్యం కలిగిన వాళ్ళు, వాళ్ళకి బాగా కీర్తి పెరిగిపోతుంది, కొంతమందికి తెలియకుండానే కీర్తి వస్తుందిట, ఎందుకు వస్తుందో తెలియదు అన్నమాట. ఆ కీర్తిని ఇతరులు చూచి ఓర్చుకోలేరు, వాడికి పేరు వచ్చింది, నాకెందుకు రావడం లేదు అనుకుంటాడు. ఆ కీర్తి వీడికి కావాలని కోరుకుంటే వీడికి ఎందుకు రాదంటే వీడికి శక్తి ఏదండి, అందరికీ ఎలా వస్తుందండి ఆ కీర్తి, ఇతరుల కీర్తి మనకు రమ్మన్నా రాదనమాట. ఆ కీర్తి ఆశించిన దుర్మార్గులు, ఆ కీర్తి రాకపోతే అవతల వాడిని అకారణంగా ద్వేషించి వాడి వల్లే నాకు కీర్తి రావటంలా, వాడి వల్ల నాకు అవకాశం రావటంలా, వాడిని చంపేయాలి, వాడు పోవాలి అని వాడి మీద అభాండాలు వేసి తిట్టడం మొదలు పెడతారు, చంపడానికి ప్రయత్నిస్తారు. కొందరు కామిల్చి శక్తి విశక్తుల గుటచే మనమున దంతహ్యమానేంద్రియాతురులై ఓరక మచ్చగిల్తురు నిరహంకార నిరస్త పాప సుజనా నింద్యోల్ల సత్కీర్తి కొందరు కామిల్చి అశక్తులై మనముల దంతహ్యమానేంద్రియాతురులై ఊరక మచ్చగింతురు మహాత్ముండీశ్వరుడైన ఆ హరితో బద్ధ విరోధము గడరు దైత్యశ్రేణి చందంబునన్. అహంకారం లేనివాడు నిరహంకారుడు. కొందరికి నిరహంకారం అహంకారం ఉండదు. నిరస్త పాప అంటే పాపం చెయ్యరు, అందుకని జనం వాళ్ళని సుజనులు అన్నారు. ఈ సుజనులకు మంచి కీర్తి వస్తుంది, ఈ కీర్తి కొందరు కావాలనుకుంటారు, కానీ శక్తి లేదు కాబట్టి వాళ్ళకి శక్తి లేకపోవడం వల్ల కీర్తి రాదు. శక్తి లేని వాడిని ఆ పదవిలో కూర్చోబెడితే కీర్తి వస్తుంది. దాంతో మనములన్ మనస్సులలో దంతహ్యమానేంద్రియాతురులై కొత్త కొత్త ఉడికిపోతారు, వాడికి ఎందుకు పేరు వస్తుంది, నాకెందుకు రాదు, వాడు నన్ను ఎందుకు గౌరవించడు, నాలో ఏం తక్కువ అని లోపల లోపల ఉడికిపోతాడు. అందువల్ల అవతల వాడితో అకారణంగా విరోధిస్తాడు, వాడిని నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు. దానికి ఉదాహరణగా శివుడు ఏమన్నాడు, రాక్షసులకు విష్ణువు మీద ఎందుకు ద్వేషం, విష్ణువు యొక్క శక్తి తట్టుకోలేక, అకారణముగా విష్ణువుని రాక్షసులు ద్వేషించినట్లుగా మీ నాన్న నన్ను ద్వేషిస్తున్నాడు, కాబట్టి మనం వెళ్ళొద్దన్నాడు. మీరు వెళ్ళొద్దన్నా నేను వెళ్ళిపోతానండి, నన్ను కాదని పెడితే నువ్వు నాకు దక్కవన్నాడు పాపం అప్పటికైనా. ఏమైనా సరే మా నాన్న యజ్ఞం చేస్తుంటే నన్ను ఎవరు ఆపలేరు, నేను వెళ్ళి చూస్తానండి. ఖాళీ నడకన బయలుదేరింది. దాంతో నందీశ్వరుడికి బాధ కలిగి, స్వామి మీరేమనుకున్నా పర్వాలేదు, మీ ఆజ్ఞ ధిక్కరించినా పర్వాలేదు, అమ్మవారు నడిచెడితే నేను ఊరుకోలేను అని తనంతా తానే వచ్చి, వీపెక్కమ్మ ఆయన పొమ్మన్నా సరే పర్వాలేదు మనం పోదాం అన్నాడు. అంటే చివరికి నందీశ్వరుడు కూడా అమ్మవారి పక్షం అయిపోయాడు. అమ్మవారు అంటే అంత భక్తి అండి ఎవరికైనా, ఎంత గొప్పవాడైనా సరే అమ్మ ముందు వెళ్ళిపోతోంది అంటే గ్యారంటీగా నేను కూడా అయ్యగారు వదిలి అమ్మ అంటే పడతాను. జగన్మాత జగన్మాత కదా మరి. అందుకని నందీశ్వరుడు అలంకరించుకుని తనను తానే ఎక్కువ వీపన్నాడు, అమ్మవారు ఎక్కింది. ఇప్పుడు మణిభద్రుడు పోషదంతుడు పారిశ్వచరుడు అంతా కూడా వచ్చారు. శివుడు నవ్వుకుంటూ కూర్చున్నాడు, పోలే అమ్మగారి మీద ఉన్న భక్తిని ఆ మీద లేకపోయినా పర్వాలేదు, కానీ అమ్మగారు కొంచెం జాగ్రత్తగా చూసుకోండి పండు అన్నాడు ఆయన. పరమేశ్వరుడికి అన్నీ తెలుసు కదా ఏం జరుగుతుందో. ఆ యజ్ఞానికి వెళ్ళింది ఈవిడ. వెళ్ళగానే దక్షుడు ఇలా చూశాడు, కొరకొర తెలవకుండా వస్తావుటే దిక్కుమాలిందానా అని ఆ చూపుకి అర్థం. ఆవిడకి విషయం అర్థమైంది. సభలో ఒక్కళ్ళు లేచి సతీదేవిని పలకరించలేదు. ఒక్క తల్లి సోదరీమణులు 60 మంది కూతుళ్ళు దక్షుడికి. ఈ 60 మంది కూడా చకచకా లేచి అమ్మ వచ్చావా అన్నారు. అంటే ఒక్క సోదరీమణులు తల్లి తప్ప ఆవిడ ఎవ్వరూ పలకరించలేదు. అప్పుడు ఆవిడ ఎంత తల్లి తనని సత్కరించిన, సోదరీమణులు ఆదరించిన, సోదరులు తండ్రి ఋత్విక్కులు సదస్యులు గౌరవించకపోవడంతో తండ్రి దగ్గరికి వెళ్ళింది. నాన్న, ఈ ప్రపంచంలో శివుణ్ణి ద్వేషించే దుర్మార్గుడు నేను ఒక్కడవే, పరమేశ్వరుడు సకల శుభకారకుడు, ఆయన్ని ఇంతవరకు అమంగళుడు అని పిలిచిన వాళ్ళు ఎవరూ లేరు. పర్రగ చితాస్మి చర్మ నృకపాల జటాధరుడు హరుణుడు అనుచును ఈశ్వరుని నింద నొనపరెవన్. నాన్న, నువ్వు ఒక్కడివి తప్ప ఈశ్వరుణ్ణి చితాభస్మం పూసుకుంటాడని, ఎముకలు ధరిస్తాడని, అస్థికలను ధరిస్తాడని, పుర్రెలు ధరిస్తాడని, ఒంటికి బూడిద పూసుకుంటాడని, విషం తాగుతాడని, శ్మశానంలో ఉంటాడని నిందించేవాళ్ళు లేరు. అవన్నీ మంగళ చిహ్నాలు. చివరికి ఎవరైనా ఏమవుతారు? కాలేక పిడికెడు బూడిద అవుతారు. ఆ బూడిదని అవతల వాడిని అనుగ్రహించడానికి ఒంటికి పూసుకునే మహానుభావుడైన ఒక్కడే. ఒక వ్యక్తి తస్తే వాడి శరీరం కాలిపోతే ఆ బూడిద శివలింగం మీద పడితే వాడికి మోక్షం వస్తుంది. అందుకని మనల్ని అనుగ్రహించడానికి చితాభస్మం పూసుకుంటున్నాడు. లోకరక్షణకి విషం తాగాడు. మనుష్యుల మీద ఉన్న ప్రేమతో వాళ్ళ కపాలాలు మెడలో వేసుకున్నాడు. ఎవ్వరూ చచ్చిన శవాన్ని దగ్గరికి రానివ్వరు, ఆయన ఒక్కడే రాణిస్తున్నాడు. ఆ వ్యాజ కరుణామూర్తిని నువ్వు తిట్టావు అని అక్కడ చాలా పెద్ద సంభాషణ జరిగింది. ఈ కథ క్లుప్తంగా చెప్పకపోతే ఈ కాశీఖండం ఏమాత్రం తెమలదు కనుక క్లుప్తంగా చెబుతున్నాను. నేను నీ కూతురిగా ఉండనిక, రేపు ఎప్పుడైనా మా ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన దాక్షాయణి అంటే ఓ దక్షుడి కూతురా అని నన్ను పిలిస్తే నాకు అసహ్యం కలుగుతుంది నా శరీరం మీద. ఇక నేను దక్షుడి కూతురిగా ఉండను, దక్షుడి కూతురిగా ఉండడం కంటే తక్షణం మరణం పొందడం మంచిది అని ఎడమకాలి బొటనవేలు నేల మీద గీకింది. గీకడంతో అగ్ని పుట్టింది. అప్పటి నుంచి అమ్మవారు ఏమని శాపం పెట్టింది, ఆడవాళ్ళు నేల మీద కాలి బొటనవేలుతో గీకకండి, గీకితే ఏదో రకమైన చిచ్చు మీకు రగులుతుందండి. అందుకే పూర్వం ఎవరైనా ఆడవాళ్ళు ఈ బొటనవేలుతో నేల గీకితే గీకద్దనేవారు. అలా గీకితే అమ్మ శాపం పెట్టింది. ఈ అగ్నిని ప్రజ్వరణ చేసుకుని అమ్మ కాలి బూడిద అయిపోయింది. పూర్తిగా బూడిద వల్ల నల్లని ఒక కట్టెల అయిపోయింది. దాంతో ప్రమథగణాలు ఆగ్రహం చెందారు. మా అమ్మని చంపుతావురా దుర్మార్గుడు అని మీదకు రాగానే భృగు మహర్షి కొన్ని అక్షతలు తీసుకుని యజ్ఞగుండంలోకి విసిరాడు. వెంటనే అందులోంచి రుభువులు అనే దేవతలు పుట్టుకొచ్చి చితక్కొట్టి పారేశాడు ఈ ప్రమథగణాలని. అంటే భృగు ఎంత శక్తివంతుడు ఆలోచించండి, ప్రమథగణాలు తండేశాడు ఏకంగా. ఏది యజ్ఞగుండం నుంచి రుభుగణాలను సృష్టించి దాంతో ఏమైపోయింది, ఈ నందీశ్వరాదులు పారిపోయి శివుడి దగ్గరకు వచ్చారు. అప్పటికే శివుడికి హృదయం అల్లకల్లోలం అయిపోతుంది. ఇంతలో నందీశ్వరుడు వచ్చి ప్రభు సతీదేవి చచ్చిపోయింది, దక్షుడు ఆవిడ అవమానించాడు అని ఏడుస్తూ జరిగింది చెప్పగానే ఈశ్వరుడు వికటాట్టహాసం చేశాడు. తీవ్ర క్రోధుడైపోయాడు రుద్రుడు. మహారుద్రం చూపించాడు, అటు ఇటు ఎగిరాడు, గంతులేశాడు, ఆయన కళ్ళు ఎర్రబడిపోయాయి. ఓ జటాజోటం పటక్కన పీకాడు. ఆ జటాజోటాన్ని ఒక వెంట్రుకని పీకి నేల మీద వేసుకొట్టాడు. ఆ జటాజోటం నుంచి అభ్రం లిహాదభ్ర విభ్రమభ్రభ్రమ కృన్నీల దీర్ఘ శరీరం అమర కరకచ కఠిన కరాళ్ళ దంష్ట్రలు విలుంగ ప్రజ్వల జ్వలన దీప్త జ్వాలికా జాల జాజ్వల్యమాన కేశములు మెరయ ఘన కపాలాస్తి నృకపాల మాలికయును ఖండ పరసు ఖడ్గాది హేతి భూతి చెయ్యమునొప్ప వేర భద్రుడదయించే మారట రుద్రుడగుతు. ఈ జటాజోటం నుంచి వీరభద్రుడు మరొక రుద్రుడిలా పుట్టాడు. వేయి చేతులు సహస్ర బాహువులతో నల్లని కాటుక వంటి శరీరంతో ఎర్రని నేత్రములతో పుట్టుకొచ్చాడు. ఇక తల వెంట్రుకలు ఉన్నాయి. అగ్నిజ్వాలలు యజ్ఞగుండంలోంచి భగభగా మండుతూ పైకి లేస్తే ఎలా ఉంటుందో అలాంటి అగ్నిజ్వాలల్లో ఉన్నాయట ఒక్కొక్క వెంట్రుక, ఒక్కొక్క అగ్నిజ్వాల. పెద్ద పెద్ద కోరలతో చేతుల్లో కత్తులు, సోలాలు, మంచం కోడులు, గదలు, ముద్గరాలు, ముళ్ళగదలు, పాశాలు, ధనుస్సు ఇలాంటి అనేక ఆభరణాలు ఆయుధాలు ధరించాడు. ఇవన్నీ ధరించి వీరభద్రుడు భద్రకాళీ సమేతుడై అవతరించి తండ్రి ఆజ్ఞ ఏమిటనగా హో దక్షుణ్ణి చంపే అన్నాడు, యాగం నాశనం చేసేయన్నాడు. ఈయన మహావేగంగా వచ్చాడు. మొత్తం దక్ష యజ్ఞం మీద పడ్డారు. ఆ యజ్ఞంలో పాల్గొన్న వాళ్ళందరినీ చిత్తకొట్టి పారేశారు. ఈ వీరభద్రుడితో పాటు ప్రమథగణాలు బయలుదేరారు కదా, వచ్చిన వాళ్ళు రావడంతో యాగశాల మీద దాడి చేశారు. కొందరు సురుక్కు సురవులు విరగొట్టారు, కొందరు మలమూత్రాలు విసర్జించారు యజ్ఞకుండంలో, కొందరు నెయ్యి కుండలు పగలగొట్టేశారు, కొందరు దర్భాసనాలు పీకేశారు. ఇంతలో పూషుడు అనేవాడు వచ్చాడు. వాడు సూర్యుడి దగ్గరకు వచ్చి, ఎరా శివుడికి మూడో ఒక కన్నువు నువ్వు, శివుడి యొక్క కుడి కన్నువు నువ్వు, శివుడి దయ వల్ల బతుకుతూ శివుడి వల్ల గ్రహమయ్యి శివుడికి వ్యతిరేకంగా జరుగుతున్న యజ్ఞంలో పాల్గొంటావా అని పిడికిలి బిగించి మూతి మీద తోడుకొట్టాడు. దాంతో సూర్యభగవానుడి పళ్ళు మొత్తం 32 ఊడు గొంతుకులోకి పోయాయి. ఇక మళ్ళీ పళ్ళు లేకుండా అయిపోయాయి. ఇప్పుడు చంద్రుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి మణిభద్రుడు అనేవాడు ఎడంకాలతో నడ్డి మీద వేసో తొక్కుతొక్కాడు. అప్పటి నుంచి చంద్రుడు నడుం నొప్పితో బాధపడుతున్నట్టు, ఇప్పుడు కూడా చంద్రుడికి నడుం నొప్పి. ఆ నడుం నొప్పి పోవాలంటే విదియనాడు ఒక నూలు పోగిలా వెయ్యాలి మనం ఆయనకి. విదియనాడు చంద్రుడి యొక్క రేఖ కనబడగానే ఇలా వెయ్యాలి, చంద్రుడికో నూలు పోగన్నారు అప్పటి నుంచి. ఆ తర్వాత భృగు మహర్షి దగ్గరికి వెళ్ళారు. భృగు మహర్షికి పెద్ద గడ్డం ఉంది, చీటికి మటికి గడ్డం ఇలా ఊపి మాట్లాడతాట. అందుకని అక్కడికి వెళ్ళి నందీశ్వరుడు మొత్తం గడ్డం ఇలా పట్టుకుని పీకి పారేశాడు. చర్మంతో పాటు గడ్డం కూడా వచ్చింది, శాశ్వతంగా గడ్డం లేకుండా పోయింది. అయితే ఒక లాభం వచ్చిందిలేండి, క్షవరం ఖర్చు తగ్గిపోయింది. కాకపోతే ఇదంతా మంట అనుకోండి, ఒకటే మంట బాబోయ్ బాబోయ్ అన్నట్ట. ఆ తర్వాత ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా తన్నారు. ఇంద్రుడి దగ్గరికి వెళ్ళారు, ఇంద్రుడి యొక్క ముక్కుని ఇలా నొక్కి పారేశాడు వీరభద్రుడు. భారతి దగ్గరికి వెళ్ళాడు, కర్మగాలి సరస్వతి కూడా అక్కడ ఉందట, నాసిక కోసేసేటండి భారతికి. భారతి నాసిక యు వీరభద్రుడు రుద్ర అంటారు. చిదిపి పారేసేట మొత్తం గోరుతోటి. అంటే శివుడికి వ్యతిరేకంగా యజ్ఞం జరిగిన చోట మాట వరుసకు కూడా ఉండకూడదు మరి. ఇంత తెలుసు కనుక విష్ణు ఆ యజ్ఞానికి రాలేదు, బ్రహ్మగారు రాలేదు, ఆ ఇద్దరు తప్ప అందరూ వచ్చారు. శివుడికి వ్యతిరేకంగా జరుగుతున్న చోట అన్యాయం కదా, రాకూడదు కదా. అందుకని వాళ్ళు మాత్రం ముందే రాకుండా అయిపోయారట. అందుకని కొన్ని చోట్లకి వెళ్ళాలో లేదో మనమే నిర్ణయించుకోవాలి. ఇలా అన్నీ అయిపోయాక ఆ కర్ణ వీరభద్రుడు వచ్చాడు దక్షుడి దగ్గరికి. ఎరా దక్ష అని గండ్రగొడ్డలతో మెడ మీద పటాపటా కొట్టాడు. ఎంత కొట్టినా దక్షుడు తావట్లా. ఇదేంట్రా ఈ గండ్రగొడ్డలతో ప్రపంచంలో ఏ వస్తువునైనా నరగలను, ఈ దక్షుడి తల తెగట్లేదు ఏమిటనుకుంటూ ఉంటే అప్పుడు ఆకాశవాణి అంది, వీడు పూర్వం తపస్సు చేసి బ్రహ్మ ద్వారా ఆయుధముల వల్ల చావకుండా వరం పొందాడు. నువ్వు కత్తితో గొడ్డలితో దేంతో వీడిని చంపలేవు, యజ్ఞ పశువుని చంపినట్టు చంపే అన్నట్ట. వెంటనే ఈయనకి అర్థమైపోయింది. వెంటనే యజ్ఞ పశువుని ఎలా చంపుతారో తెలుసుగా, ముక్కు నోరు నవరంధ్రాలు మూసేస్తారు, మూసి గట్టిగా పట్టుకుంటే కాసేపటి ఊపిరాడగా తోస్తుంది, అలా దాన్ని చంపుతారు. అలాగే ఇప్పుడు ఏం చేశాడు ఈయన, 1000 చేతులు కదా, ముందేం చేశాడు వాయుబంధయామి అని రెండు ముక్కులు నొక్కేశాడు. ఇక నోట్లో వచ్చి గాలి తీసుకుంటున్నట్టు వాడు అన్న మొదలెట్టాడు. ఇంకో దాంతో మూతి నొక్కి వారేశాడు గట్టిగా. ఓ రెండు చేతులతో చెవులు మూశాడు, కళ్ళు మూశాడు, మలమూత్ర ద్వారాలు మూసేశాడు, అన్ని గట్టిగా బిగించేశాడు, బంధించాడు. దాంతో వాడు అని కొట్టుకున్నాడు ఊపిరాడక, ఢామని తెచ్చాడు. చివరికి ఊపిరాడక వాడు చావగానే అప్పుడు వాడు తలకాయని కోసి పారేసి యజ్ఞకొండలో కాల్చి చేశాడు. దాంతో దక్షుడు చావడమే కాక తల కూడా బూడిదైపోయింది. మొత్తం యజ్ఞం అంతా నాశనం చేసి దేవతల కాళ్ళు కళ్ళు కీళ్ళు ఒళ్ళు పళ్ళు కుళ్ళు చేసి పారేసి విరగొట్టి పారేసి విధ్వంసం సృష్టించేసి వీరభద్రుడు తన గణంతో శివుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. అప్పుడు శివుడు, గోదావరిలో పట్టిసం అనే ప్రాంతంలో నీ ఆయుధం పడిపోయింది, యుద్ధం టైంలో ఏమైందంటే ఆయన దగ్గర ఒక ఆయుధం ఉన్నది పట్టిసం అని, ఆయుధం గోదావరిలో పడింది. ఆ పట్టిసం అని ఆయుధం పడిన చోట వెళ్ళి నువ్వు భద్రకాళితో పాటు కలియుగాంత వరకు కొలువయ్యుండు అన్నాడు. దాంతో వీరభద్రుడు భద్రకాళితో ఆ పట్టిస క్షేత్రంలో గోదావరి మధ్యలో ఏది కొవ్వూరు రాజమండ్రి దగ్గర ఉంటుందే అక్కడ కొలువయ్యి ఉన్నాడు. నిజానికి అది పట్టిసము, మన నోట్లో పడి పట్టిసీమ అయిపోయింది, ఏదో సీమ మొత్తం మీద. అక్కడ వీరభద్రుడు కొలువయ్యాడు. ఇప్పుడు ఏమైపోయింది, దేవతలంతా అమ్మా బావోయ్ కొయ్యో మొర్రో అనుకుంటూ ఏడ్చుకుంటూ బ్రహ్మ దగ్గరికి వెళ్ళారు. ఇంద్రుడు ఒక ప్రాంతం విరిగిపోయింది, ఇంకా అవయవాలు చెప్పుకోలేరు, బయటకు కూడా చెప్పుకోలేని అవయవాలు అనేది దెబ్బతిన్నాయి. అందుకని అందరూ తలకాయ పట్టుకుని ఏడుస్తూ బ్రహ్మ బ్రహ్మదేవ తండ్రి అనగా బ్రహ్మదేవుడు విందు భోజనం బాగున్నదా అన్నాడు. ఇంకేం విందు, ఎక్కడికే సగం చచ్చుంటే మళ్ళీ దెప్పుతావు ఏమిటంటే వారు దెప్పకేం చేయమంటారు, రుద్రుడికి వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమంలో పాల్గొంటారా, సరే అయ్యింది ఏదో అయ్యింది, అందరం కలిసి శివుడి దగ్గర మొరపెట్టుకుందాం అని వాళ్ళందరినీ వెంట పెట్టుకుని బ్రహ్మ కైలాసానికి వచ్చాడు. తదనంతర ఘట్ట విశేషములు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం. న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.